దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశం కొరకు దేవునికి వందనాలు. రండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకు మీకు వందనాలు ప్రభా. నీ నామం కంటే మీరు హెచ్చించిన మీ లేఖనాల కొరకు మీకు స్తోత్రాలు. అదే కాల సమయమందు నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఈ దినానికి కావలసిన కృపతో నింపడానికి ఇష్టపడి ఈ రీతిగా సమకూర్చినందుకు మీకు వందనాలు. పూర్తిగా మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. మీ వాక్య సత్యాలను గ్రహించగలగడానికి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ మమ్మల్ని నిలబడి చేయకుండా మీరు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ నెట్వర్క్ని మీ ఆధీనంలో ఉంచుకున్నామని, సమయాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన భాగంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు అనేటువంటి ఒక కంపారిజన్ ని మనం చూస్తాం. అంటే దేవుని యొక్క శక్తి కొరకు, లేకపోతే బలం కొరకు, ఆయన జ్ఞానం కొరకు, ఆయన మాట కొరకు, లేకపోతే ఆయన నడిపింపు కొరకు ఎవరైతే ఎదురు చూస్తా ఉంటారో వారిని దేవుని వాక్యం ఏ విధంగా పోలుస్తుంది అంటే పక్షిరాజు వలే. ఎందుకు ఈగల్స్ తో పోల్చింది? వాటి స్పెషాలిటీ ఏంటి? అసలు వాటికున్న గుణ లక్షణాలు ఏంటి? వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలి, లేకపోతే ఏ ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు రాయించి ఉంచారనేది మనం గమనించినట్లయితే, ఇక్కడ గ్రద్ద, ఈగల్ అంటే ఇంగ్లీష్ వర్షన్ ఈగల్, పక్షిరాజు అంటే ఈగల్ ని అంటారు, ఈగల్ అంటే గ్రద్ద. కానీ ఇక్కడ గ్రద్ద అనేటువంటి మాట మెన్షన్ చేయడానికి దేవుడు ఇష్టపడలేదు, పక్షిరాజు అని రాయించి ఉంచారు. అంటే ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఆల్ ద ఫ్లై, ఆల్ దట్ ఫ్లైస్, ఎగిరేటువంటి పక్షులన్నింటికీ అది రాజు అని దేవుడు చెప్పడానికి, మెన్షన్ చేయడానికి ఇష్టపడ్డారు. అసలు ఎందుకు దాన్ని రాజు అని అన్నారు? అది రాజుగా ఎందుకు పిలువబడింది? రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు దానికి ఏమున్నాయి అనేది మనకు అర్థమైనప్పుడే మనం కూడా దాని యొక్క జీవితాన్ని, లేకపోతే దానికి ఉన్నటువంటి లక్షణాలని అలవర్చుకోవడానికి మనకి సాధ్యమవుతుంది. యోబు గ్రంథం 39వ అధ్యాయం 27-28 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 39వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూసినట్లయితే, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. మొట్టమొదటిగా ఈ ఈగల్ దగ్గర నుంచి, ఈ పక్షిరాజు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే దాని యాటిట్యూడ్. ఈగల్స్ యాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అంటాడు ఒక పెద్ద ఆయన. అంటే దాని వైఖరిని ముందుగా మనం గమనించాలి. దాని వైఖరి ఎలాంటిది అని చూస్తే, అది చిన్న చిన్న తక్కువ ఎత్తులో ఉన్నటువంటి, లేకపోతే ఆ చెట్టు పైన, లేకపోతే ఈ పొట్టు మీద, ఆ గట్టు మీద, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుందో చిన్న చిన్న బుషుల మీద, తక్కువ ఎత్తున్నటువంటి ప్రాంతాల్లో నివసించడానికి అది ఇష్టపడదంట. ఆ ప్లేసుల్లో అది గూడు కట్టుకోదంట. చాలా పక్షులు మనం చూస్తూ ఉంటాం కదా ఈ లోకంలో మనకు కనబడతా ఉంటాయి, చిన్న చిన్న చెట్ల మీద ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గూడులు కట్టేస్తా ఉంటాయి. ఒక గాలి వాన రాగానే ఏమవుతుంది, ఆ చెట్టు పడిపోతుంది, లేకపోతే అది దాని తాకిడికి ఆ గూళ్ళు పడిపోతాయి, దాంట్లో ఉన్న గుడ్లు పగిలిపోతాయి. ఒకవేళ చిన్న చిన్న న్యూ బోర్న్ పక్షులు ఎవరైనా అందులో ఉండుంటే కనుక అవి కూడా చచ్చిపోతాయి. ఒక తల్లిగా, లేకపోతే యాజ్ ఎ పేరెంట్ గా తన యొక్క గూడుని, లేకపోతే తన ఫ్యామిలీని, తన పిల్లల్ని కాపాడుకోలేనటువంటి బలహీనమైన స్థితిలో ఉన్న అనేకమైన పక్షుల్ని మనం డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటాం అంట. కానీ ఈ పక్షిరాజు అట్లా కాదంట. అది పక్షిరాజు అంటే ఎత్తైన స్థలంలోకి వెళ్ళి కొండ పీటల మీద ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క పర్వతం మీద, లేకపోతే రాళ్ల యొక్క సందుల్లో అది గూడు కడుతుందంట. ఎంత వర్షం వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎంత భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు దానికి ఎదురైనప్పటికీ ఆ ఎత్తులోకి వెళ్ళి ఉండడానికి అది ఇష్టపడుతుందంట. మొట్టమొదటిగా దాని యొక్క యాటిట్యూడ్, లేకపోతే దాని వైఖరి, లేకపోతే దాని ఆశ ఏంటని మనం చూసినట్లయితే, నేను ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదగాలి, తనున్నటువంటి గ్రౌండ్ లెవెల్, లేకపోతే ఆ యొక్క అల్పమైనటువంటి సాధారణమైనటువంటి సాధారణమైన స్థితిలో ఉండడానికి దానికి ఇష్టపడదంట, అది ఇష్టపడదంట. అన్నిటిలాగా అన్ని పక్షుల్లాగా జీవించడానికి దానికి ఇష్టపడదంట. అసాధారణమైన జీవితాన్ని జీవించడానికి అది ట్రై చేస్తూ ఉంటుంది. మోడల్ లాగా ఇంకొక అన్ని దాని జాత అంతటికి మోడల్ లాగా తను ఉండడానికి తను ఇష్టపడుతుంది. ఐ మస్ట్ ఫ్లై హయ్యర్ హయ్యర్ అండ్ హయ్యర్ టు ద హయ్యెస్ట్. నేను ఇంకా ఎత్తుకి ఇంకా ఎత్తుకి ఎగరలేనంత ఎత్తుకి నేను ఎగరాలి అని అనుకుంటుందంట. ఎత్తైన స్థలానికి ఎగిరి అక్కడ ఏం చేస్తుంది, జస్ట్ ఏదో ఎక్స్కర్షన్ లాగా చూసేసి వచ్చేదంట, తిరిగి అక్కడ దాని గూడు కడుతుందంట. ఆత్మీయ పాఠం మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనకు కూడా దానికి ఉన్నటువంటి వైఖరి లాంటి ఆశ, ఆశ మనం కూడా కలిగి ఉండాలి. నేను ఆత్మీయ జీవితంలో ఇంకా ఎత్తుకెదగాలి. లేకపోతే అన్ని విషయాల్లో మనకు ఉంటుంది జనరల్ గా ఆశ, మనకు కామన్ గా ఉంటుంది కదా. చాలా సార్లు చదువుల్లో, లేకపోతే ఉద్యోగాల్లో, లేకపోతే ఆర్థికంగా, లేక సామాజిక పరమైనటువంటి ఈ యొక్క వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి వాటికి మనం వెళ్ళాలి అని మనం ఆశపడతా ఉంటాము, మనం ప్రార్థన చేస్తూ ఉంటాము అని కొంతమంది వాటి గురించి ఆలోచన చేస్తారు. ఆశ తప్పని చెప్పట్లేదు కానీ అది కూడా మంచిదే. కానీ అంతకంటే గొప్పది, అంతకంటే ఉన్నతమైనది ఆత్మీయ ఎదుగుదలను గురించినటువంటి ఆశ కలిగి ఉండటం. ఒక దైవజనుడు ఏమంటారంటే, విశ్వాసుల్లో రెండు రకాలు ఉంటారంట. ఒక ఫస్ట్ రకం ఏంటి, వ్యాలీ లైఫ్, అంటే లోయల జీవితాన్ని, లోయ అనుభవాలు కలిగినటువంటి జీవితం జీవించేవాళ్ళు. సెకండ్ టైప్ అంట మౌంటైన్ లైఫ్ జీవించేవాళ్ళు, అంటే మౌంటైనర్స్ అంటారు. కొండల అనుభవాలతో జీవించేటువంటి విశ్వాసులు. ఒకవేళ ఇన్ కేసు మూడో గుంపు కూడా ఉన్నారని మన అనుభవాన్ని బట్టి, ఈ జనరేషన్ బట్టి మనం అనుకున్నట్లయితే, వాళ్ళు ఎవరవుతారు, ప్లెయిన్ లైఫ్, అంటే మైదాన జీవితం, అంటే సర్ఫేస్ లైఫ్, ఒకే సీదా లెవెల్లో జీవించేటువంటి వ్యక్తులు. వ్యాలీ లైఫ్ అంటే ఎట్లాగా, పాస్ట్ గురించి, ఆల్రెడీ వాళ్ళ జీవితంలో జరిగిపోయినటువంటి, లేకపోతే ఆ ఫెయిల్యూర్స్, ఆ మిజరీస్, ఆ డిస్కరేజ్మెంట్స్, లేకపోతే ఆ డిసప్పాయింట్మెంట్స్, ఆ చేదు అనుభవాల్లోనే జీవిస్తూ ఉంటారు. ఆ లోయలో నుంచి, ఆ లోయ అనుభవాల్లో నుంచి, లేకపోతే ఆ గాఢాంధకారపు లోయలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు, రాలేరు అనమాట. ఆ లోయలో కూర్చొని వాళ్ళలో వాళ్ళనే చూసుకుని, కొండ ప్రాంతాలకు ఎగురుతున్నటువంటి వారిని చూసి, రకరకాల మంది ఎంకరేజింగ్ గా ఉన్నటువంటి విశ్వాసాలను చూసి వాళ్ళు ఏమనుకుంటారంట, వాళ్ళని వాళ్ళే చూసి జాలు పడతా ఉంటారంట, నేను బయటకు రాలేకపోతున్నాను అని. ఒకవేళ కనుక నిజంగా యెహోవా మనకు కాపురుగా ఉంటే, ఆయన్నే గనక మనం వెంబడిస్తా ఉంటే, దేవుని వాక్యం ఏం చల్లుస్తా ఉంది, ఆ లోయలో నుంచి మనం బయటికి రావచ్చు. అది గాఢాంధకారపు లోయ అయినప్పటికీ మన కాపరి మనల్ని బయటికి తీసుకొచ్చిరావడానికి శక్తిమంతుడు, సమర్థుడు. సెకండ్ టైప్ ప్లెయిన్ లైఫ్ జీవిస్తూ ఉంటారు, అంటే కంఫర్ట్ జోన్స్, మైదాన జీవితం. ఎత్తు పల్లాలు ఏముండవు అక్కడ. ఒకవేళ బహుశా వాళ్ళు లోయల్లో ఉండరేమో, లోయల్లాంటి అనుభవాల్లో వాళ్ళ జీవితాల్లో ఉండవేమో, కానీ ఎత్తుకు వెళ్ళడానికి మాత్రం వాళ్ళు ఇష్టపడరు, అస్సలు రిస్క్ చేయనే చేయరు. వాళ్ళకున్నటువంటి సుఖవాల్యాన్ని దాటి అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అనేది ఆలోచన కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. వాళ్ళకున్నటువంటి లైఫ్ లో సెటిల్ అయిపోతారు. వెళ్ళామా, వచ్చామా, భక్తి చేశామా, ఆఫరింగ్ ఇచ్చామా, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన జోన్ బాగుందా, ఆ సర్ఫేస్ లెవెల్ లైఫ్ కి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు. ఒకవేళ మూడో గుంపుని గనక మనం చూసినట్లయితే, మౌంటైనర్స్, మౌంటైన్ లైఫ్ కి, లేకపోతే పర్వతారోహణులు అనే మాట మాట్లాడచ్చు మనం. మోషే గురించి మనం మంచి ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవచ్చు. నిర్గమకాండం 18వ అధ్యాయం నుంచి కనుక మనం ధ్యానించినట్లయితే, మోషే గురించి మాట మాటికి దేవుడు ఏం చెప్తాడు, నువ్వు ఎక్కిరా, ఎక్కిరా, ఎక్కిరమ్ము, ఎక్కిరమ్ము అనే మాట మనం చూస్తా ఉంటాము. ఎక్కడికి ఎక్కిరావాలంటే హోరేబు కొండకి, సినాయి కొండకి ఎక్కిరా అని పిలిస్తే మోషే ఎక్కెళ్తాడు, మళ్ళీ దిగొస్తాడు. అహరోన్ తర్వాత మోషే అహరోన్ వెళ్తారు, తర్వాత మోషే అహరోన్ యెహోషువాలు ఎక్కి వెళ్ళను అని రాయించుంటది. ఎక్కి వెళ్ళి ఏం చేస్తారంటే, ఎక్కి వెళ్ళి దేవునితో మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయి తిరిగి వచ్చి అక్కడ ఏం జరిగిందనే విషయాలు ప్రజలకు చెప్పి, అది 10 కమాండ్మెంట్స్ పదాజ్ఞలు అవ్వచ్చు, ప్రత్యక్ష గుడారం గురించినటువంటి విషయాలు అవ్వచ్చు, దేవుని మాటలు, దేవుని మనస్సు, ఆ కాన్వర్జేషన్స్ అన్ని ప్రజలకు చెప్పి తిరిగి మళ్ళీ విషయాలు కనుక్కోవడానికి తిరిగి వెళ్తారనమాట. మోషే తన జీవితంలో పర్వతారోహణుడు లాగా ఉన్నాడు అనమాట. అంటే ఉన్నతమైన శిఖరాలకి ఎక్కి ఆ ఉన్నతమైన ఆత్మీయ అనుభవాన్ని దేవునితో కలిగిన వాడిగా ముఖాముఖిగా దేవునితో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడిన వ్యక్తిలాగా మనకి మోషే కనబడతా ఉంటాడు. దేవుని మహిమ మోషే ముఖంలో ప్రకాశిస్తా ఉంటే ఇస్రాయేలీ ప్రజలంటే ఆ మహిమను చూడలేకపోతే మోషే ముసుగు వేసుకోవాల్సి వచ్చిందంట. కారణం ఏంటండి, మనలాంటి మనిషే కదా మోషే అంటే. లోయ లైఫ్ కో సర్ఫేస్ లైఫ్ కో మోషే అలవాటు పడలేదంట, మౌంటైన్ లైఫ్ కి అలవాటు పడ్డాడంట. ఎత్తైన స్థితికి ఎక్కడం తనకి అలవాటైందంట. భక్తుడైన కాలేబ్ కూడా అంతే కదా, ఆయన ఏమంటాడు 85 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన చెప్తున్నాడు, మోషే నన్ను వేగు చూడటానికి నా 40 ఇయర్స్ అప్పుడు 40 సంవత్సరాలు అప్పుడు నన్ను పంపించాడు కదా పట్టణాన్ని వేగు చూసిరమ్మని. అప్పుడు నాకు ఎంత శక్తి ఉందో ఎంత బలం ఉందో ఇప్పటికి కూడా నాకు అంతే బలం ఉంది అంతే శక్తి ఉంది, కాబట్టి నాకు ఆ కొండ ప్రాంతాన్ని ఇవ్వంటున్నాడు. 85 సంవత్సరాల వృద్ధుడు, మన దృష్టిలో మన జనరేషన్ లో వృద్ధుడేమో గాని 85 సంవత్సరాల యోధుడు ఏమంటున్నాడు, నాకు కొండ ప్రాంతం ఇవ్వు, నాకు కొండ ఎక్కడానికి నా దగ్గర శక్తి ఉంది, యుద్ధం చేయడానికి నా దగ్గర శక్తి ఉంది అని చెప్తున్నాడు. ఆ కొండ మీద ఎవరుంటారయ్యా అంటే అనాకీయులు ఉంటారు. అసలు అనాకీయులు అంటే ఎవరు, పెద్ద పెద్ద శరీరం బాహుబలులు అంటారు వాళ్ళు, పెద్ద శరీరం కలిగినటువంటి. అసలు వాళ్ళని చూడటానికే మనం భయపడిపారు. ఒకప్పుడు వేగు చూడటానికి వెళ్ళి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, కాలేబు యెహోషువ కన్నా మిగిలిన వాళ్ళు, వాళ్ళని చూడటానికే మాకు భయమైంది భయపడిపోయింది, మేము పారిపోయి వచ్చేసాము, వారి ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాము అని చెప్తాడు. కానీ కాలేబు ఏమంటున్నాడు, ఎవరిని చూసి మనం భయపడ్డాము, మన వాళ్ళు భయపడ్డారో, ఎవరిని ఓడించలేమనుకున్నారో, ఎవరి దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నామని అనుకున్నారో, వాళ్లనే నేను మిడతల్లాగా నలిపేస్తాను, కాబట్టి నాకు ఈ 85 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన అడుగుతున్నాడు, నాకు శక్తి ఉంది, నాకు ఆ కొండ ప్రాంతం ఇవ్వండి అని. ఇదినాల్లో మనం చూస్తే 80 ఏళ్ళ దాకా అక్కర్లే, 20 30 ఏళ్ళ వయసులోనే 60 70 ఏళ్ళలాగా బిహేవ్ చేస్తా ఉంటారు. ఒక పూట ఫాస్టింగ్ ఉండమంటే అయ్య బాబోయ్ చాలా కష్టం. ఫాస్టింగ్ ఉంటాము, కొన్ని ఎక్సెప్షన్ ఫుడ్ తీసుకోరు కానీ ఫాస్టింగ్ కి కన్నా ఎక్కువ బలం వచ్చేటువంటి ఫుడ్డే తీసేసుకుంటూ ఉంటారు. 1 కిలోమీటర్ నడవమంటే మన పిల్లల్ని ఇప్పుడు బాప్రే చాలా కష్టమైపోద్ది. పట్టుమని అరగంట మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన ఏమంటే ఇటు సర్దుకోవడం అటు సర్దుకోవడం మఠం వేసుకోవడం లేకపోతే రకరకాలుగా మనల్ని మనం అంటే మన బాడీని మనం అట్లాగా ట్రైన్ చేసుకోలేనటువంటి పరిస్థితి. నేను అందరి గురించి మాట్లాడలేదండి, అంటే ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాము, పరిగెత్తగలుగుతున్నావా? లేదు, పరిగెత్తలేకపోతున్నా. ఆత్మీయంగా మన దగ్గర శక్తి లేదు, భౌతికంగా కూడా మన దగ్గర బలం లేదు. కానీ పక్షిరాజు యాటిట్యూడ్ ఏంటంట, ఎక్కలేనంత ఎంతో ఎత్తైనటువంటి శిఖరాలు అది, ఎగరడానికి అక్కడే ఆహారం సంపాదించుకోవడానికి దానికి, యుద్ధం చేయడానికి దానికి శక్తి ఉంది. దానికన్నా ఎక్కువ దాని ఆహారం కోసం ఎక్కువ బలం ఉన్న వాటితో పోరాడి గెలిచి దాని పిల్లలకి అది ఫుడ్ పెడుతుందంట. దానికి అలవాటు ఉంది, కామన్ లైఫ్ అది జీవించట్లేదు. కాబట్టి ఒక వచనం మనం చూసినట్లేదంటే జస్ట్ రిజెంబలెన్స్ లాగా మత్తయి స్వార్త 4:18 వచనంలో అక్కడ పేతురు గురించి వాళ్ళ అన్నయ్య గురించి ఆ పేతురు సహోదరుల గురించి రాయించినప్పుడు అక్కడ వాళ్ళ గురించి సీ లెవెల్ లైఫ్, వాళ్ళది సీ లెవెల్ అంటే సముద్రపు ఒడ్డున జీవించేటువంటి లేకపోతే జాలర్లు అనొచ్చు, అట్లాగున్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి ప్రసంగం విన్న తర్వాత లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పిలుపుని విన్న తర్వాత వెంటనే దాన్ని కన్సిడర్ చేసి 4:18 నుంచి వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నప్పటికీ లోయ లెవెల్లో 5:1 మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండెక్కి బోధించడానికి సిద్ధపడినప్పుడు ఆయన శిష్యులు కూడా అని వాక్యం సంబోధిస్తుంది. ఆ శిష్యుల్లో పేతురు వీళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే సీ లెవెల్లో ఉన్నవారు 4:4 సీ లెవెల్లో ఉన్నటువంటి వారు 5:5 కొండెక్కి ఆయనతో కూర్చునే ఆయన ప్రసంగం వినేటువంటి అనుభవంలోకి వెళ్లారు. కాబట్టి అంటే జస్ట్ రిజెంబలెన్స్ కి నేను చూపించాను. అంటే ఏం కావాలంటే మనకి, మనం ఎదగాలి, మనం ఉన్నతమైన శిఖరాలకి మనం వెళ్ళాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలన్నమాట. సెకండ్గా మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటి దాని వైఖరి, ఉన్నతమైన శిఖరాలను చూసి దాన్ని అవరోధించాలనేటువంటి దాని వైఖరి. రెండవదిగా దాని క్యారెక్టర్ ని మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ఉంది. ఇట్స్ క్యారెక్టర్ అంటే దాని క్యారెక్టర్ ఏంటి అంటే దాని ధైర్యమే. ఇట్స్ క్యారెక్టర్ ఈజ్ ఇట్స్ కరేజ్. దాని క్యారెక్టర్ ఏంటి అంటే ధైర్యం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దానికంటే ఒక 5-6 లేకపోతే 7-10 రెట్లు బరువు ఉన్నటువంటి వాటితో అది ఫైట్ చేస్తుందంట ఫుడ్ కొరకు. మనం చూసినట్లయితే కనుక రాయల్ ఈగల్స్ అంటారు కదా, పెద్ద పెద్ద ఈగల్స్ మనం రెండు చేతులు చాపితే ఎంత వెడల్పు ఉంటుందో దాని రెండు రెక్కలు చాపితే అది అంత పెద్దగా ఉంటుందంట. ఈజీగా కింద పొలాల్లో మేత మేస్తున్నటువంటి గొర్రెలనో లేకపోతే మేకలనో అది ఆసాన్గా పట్టేసుకుని పైకి తీసుకెళ్లిపోయి అది ఉండే అంత ఎత్తుకు తీసుకెళ్లిపోయి కొండ మీద వదిలేస్తుందంట. కొండ మీద వదిలేస్తే ఏమైతుంది, ఎత్తులో నుంచి వదిలేస్తే దొర్లి 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 రాళ్ళకు కొట్టుకుని 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 ఆఖరికి చచ్చిపోతాయి అంట. ఆ తర్వాత తినేస్తుంది అంతే. దాని ధైర్యం చూడండి, ఎంత ఎత్తుకి ఎగరగా, ఎంతో ఎత్తుకి ఎగరడమే కాదు గాని ఎంతో ధైర్యంతో దానికంటే ఆ పెద్ద జంతువులతో అది పోరాడి వాటిని ఎదుర్కొని గెలుస్తుందంట. 2 మైళ్ళ ఎత్తులో ఉన్న ఈగలు, ఈ పక్షిరాజు భూమి మీద ఉన్నటువంటి చిన్న రాబిట్ ను కూడా చూడగలదంట. చాలా ఫాస్ట్ గా, అసలు వేగంగా పరిగెత్తగలిగిన చిన్న జంతువు ఏంటంటే రాబిట్, కుందేలు కదా. ఆ కుందేలును కూడా దాని ఫోకస్ ఎట్లుంటదంటే పైనుంచి ఫాస్ట్ గా వచ్చి చూడగలిగి దీన్ని వేటాడి పట్టుకుని తీసుకెళ్లిపోద్దంట. దాని ధైర్యం ఎలాంటిదంటే దట్టమైన మేఘాలు లేకపోతే తుఫాన్లు, భయంకరమైన సైక్లోన్ వచ్చి లోకమంతా అల్లకల్లోలం అయిపోతా ఉంటే, చెట్లన్నీ పడిపోతా ఉంటే, భూమంతా వరదలతో ముంచేస్తా ఉంటే, కారు మేఘాలు దట్టంగా కమ్మి ఎంత బీభత్సం సృష్టించినా ఇదేం చేస్తుందంట, ఆ మేఘాలకి దాని ప్లేస్ కది ఆరామ్స సీదా వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటదంట, అక్కడ తిరుగుతూ ఉంటదంట, ఎగురుతూ ఉంటదంట. భయంకరమైన విపత్తు సృష్టించిన మేఘాలే దాని కాళ్ళ కింద ఉండేలాగా చేస్తుందంట. మిగతా పక్షులన్నీ తల పైకి లేచి చూసి అరే విపత్తు వచ్చిందే, మన గూడును పడేసిందే అని, పైకి ఆకాశంలోకి ఏం జరిగిందో అని అంతా ఆరాం అయిపోయినాక చూస్తే, ఇది మాత్రం వాటి కాళ్ళ కింద మేఘాలను పెట్టేస్తుందంట. అంటే ఓవర్కమింగ్ లైఫ్, శ్రమలను మన జీవితంలో మనం అలా చూడాలంట. కొంతమంది శ్రమల ప్రవాహంలో కొట్టుకుని పోతా ఉంటారు, కానీ ఈ పక్షిరాజు మాత్రం సవాళ్లను లేకపోతే పరీక్షలను శోధనలను ఎదుర్కోవడానికి అది సిద్ధపడి ట్రైన్ అయ్యి ఉంటుందంట. ఎవరో ఒక ఆయన చెప్తారు కదా, సమస్యలకు బెస్ట్ సొల్యూషన్ ఏంటండి అని అంటే ఫేస్ ఇట్ అంటారంట. మనం సమస్యలను ఎదుర్కోవడమే సమస్యలకు బెస్ట్ సొల్యూషన్, అంతేగాని వాటిని మనం తప్పించుకోలేము. వారెన్ వెస్బీ అని ఆయన కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక బుక్ లో రాస్తారు. అదేంటంటే దేవుడు మనల్ని శ్రమల్లో ఏ విధంగా నడిపిస్తాడు అనే ఒక టాపిక్ ఆయన మాట్లాడతా, ఆయన ఏం చెప్తారంటే, ఒక తండ్రి ఉన్నాడంట, ఒక సముద్రం ఒడ్డున అలలు వస్తాయి కదా, చాలా ఫాస్ట్ గా అలలు వచ్చి వెళ్తా ఉన్న టైంలో సర్ఫింగ్ చేస్తారంట. అంటే ఒక కాళ్ళకి ప్యాడ్స్ లాగా కట్టేసుకుని అలల్లో అలలతో పాటు ఎగురుతా ఉంటారు కదా, రైడ్ కి వెళ్తా ఉంటారు కదా, పెద్ద పెద్ద ప్యాడ్స్ కట్టుకుని. అట్లాగా ఒక తండ్రి కాళ్ళకి ప్యాడ్స్ వేసుకుని అలల్లో ఎగురుతా ఉంటాడంట, అలల పైకి అవి వెళ్తా ఉంటాయి వస్తా ఉంటాయి. ఒడ్డును కూర్చున్న తన కుమారుడు తన కొడుకు చూసి భయపడతా ఉంటాడంట, నువ్వు కూడా రా నువ్వు కూడా రా అని వాళ్ళ డాడీ పిలుస్తుంటే, అమ్మో నేను రాను డాడీ నాకు వాటర్ అంటే భయం అని చెప్తా ఉంటాడంట. అట్లాగా కొన్ని డేస్ వాళ్ళ డాడీని చూస్తా ఉంటే ఇతను కూడా ఆశ పడుతుందంట, మా డాడీ ఎందుకు ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, నేనెందుకు ఇట్లా ఉన్నాను అని అనుకుంటా ఉంటే ఈలోపు వాళ్ళ డాడీ అంటాడంట, రా నువ్వు నాతో పాటు నా కాళ్ళ మీద నా ప్యాడ్స్ మీద నీ కాళ్ళు పెట్టెక్కు, నేను నిన్ను పట్టుకుని స్లోగా తీసుకెళ్తానని. చిన్న చిన్న అలలు వచ్చినప్పుడు ఆ టైంలో వాళ్ళ కొడుకుని తీసుకుని వెళ్ళి స్లోగా కొడుకుకి నేర్పిస్తా ఉంటాడంట. అట్లా 2-3 రోజులు నేర్పించిన తర్వాత తన కొడుకుకి తనంతటికి తానే సపరేట్ గా చిన్న చిన్న ప్యాడ్స్ కొనిచ్చి తనకు అట్లా సర్ఫ్ చేయడం నేర్పిస్తాడంట. ఆ తర్వాత కొంతసేపటికి ఆయన అంటారంట, కొడుకు డాడీ ఇంకొంచెం లోపలికి వెళ్దాం డాడీ, ఇంకా పెద్ద అలలు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం డాడీ, అలల పైన మనం సర్ఫ్ చేద్దాం డాడీ అని, ఆ అలల పైన సర్ఫ్ చేయడం ఆయన ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాడంట. ఇక్కడ ఈ అలలు ఏంటి అని మనం గమనిస్తే, ఆ ప్యాడ్స్ ఏంటి అని మనం పోల్చుకుంటే, అలలు శ్రమలు శోధనలు కష్టాలైతే, ఈ ప్యాడ్స్ అనేవి మనకి ఫెయిత్ తో మనం పోల్చుకోవచ్చు, విశ్వాసంతో. ఈ లోకంలో శ్రమలు అనేటువంటి ఆ యొక్క అలలు ఎంతో భయంకరంగా మనల్ని ముంచేస్తాయేమో అన్నట్టుగా మన మీద పొరులుతా ఉన్నప్పుడు, మనం ఒకవేళ అక్కడే నిలబడి ఉంటే ఖచ్చితంగా మనల్ని మీదకి వచ్చి పొరలి మనల్ని సముద్రంలోకి తీసుకెళ్లిపోతాయంట. అదే కనుక మనం విశ్వాసం అనే ప్యాడ్స్ తో, విశ్వాసం అనే మనస్సుతో, ఆ హృదయంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటే గనక అలల్ని మనం జయించగలం. అలలు మన మీద పొరలి పారటం కాదు, ఆ అలల మీదే మనం ఎక్కి ఆ శ్రమల మీదే మనం తిరుగుతూ ఉంటాం అనమాట. అందరు మనం చూసి అనుకుంటారు, ఏంటబ్బా వీళ్ళ వీళ్ళ జీవితంలో వీళ్ళ కుటుంబంలో ఎంత కష్టం, ఎంత అనారోగ్యం, ఎంత శోధన వచ్చింది, బట్ స్టిల్ వీళ్ళ మొహంలో ధైర్యం గాని చిరునవ్వు గాని చదరటం లేదే అని కనబడతా ఉండదు. ఎంత మంచి సాక్ష్యం అండి. మన జీవితంలో శ్రమలు లేక కష్టాలు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా, వాటి నుంచి మనం దూరంగా పారిపోయేటట్టుగా చేయరు గాని ఆ శ్రమల పైన ఎగరడం మనకి నేర్పిస్తారు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈమె నాకు నిజమైన బిడ్డ, ఇతను నాకు నిజమైన బిడ్డ అని చెప్పి. మనం కూడా పక్షిరాజులాగా వాటి పైగా ఉన్నతంగా ఎగరడం నేర్చుకోవాలి. ఏంటయ్యా మనల్ని వాటన్నిటికీ ఈ యొక్క భయంకరమైనటువంటి కారు మేఘాలకు పైగా, లేకపోతే ఈ యొక్క భయంకరమైనటువంటి అలలకు పైగా, ఈ నీటి ప్రవాహాలకు పైగా, ఈ ఈదురుగాలకు పైగా మనల్ని తీసుకెళ్లేది అంటే ఫెయిత్ ఒక్కటే. స్వంత చిత్తం కాదు, లేకపోతే సెల్ఫ్ డిటర్మినేషన్ కాదు, ఇంకోటి ఇంకొకటి కాదు, గాని విశ్వాసం ఒక్కటే. విశ్వాసం ఏమిస్తుంది అంటే ధైర్యం ఇస్తుంది, ధైర్యంతో కూడిన విశ్వాసం. నిజమైన విశ్వాసం ధైర్యం పుట్టిస్తుంది, పిరికితనం కాదు. ఏంటా ధైర్యం అంటే, నా చేయి పట్టుకున్న వ్యక్తి యొక్క శక్తి నాకు తెలుసు, నా చేయి ఎవరు పట్టుకున్నారో నాకు తెలుసు, నేనెవరు చేయి పట్టుకున్నానో నాకు తెలుసు, నాకు తెలుసు ఆయన నన్ను ముందుకు నడిపిస్తాడు, నడి సముద్రంలో నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమల మధ్యలో ఆయన అస్సలకి విడవనే విడవడు. ఆయన వాక్యం సెలవిస్తా ఉంది, నేను మిమ్మల్ని విడవను ఎన్నటికీ ఎడబాయను, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఇంకా అంతకంటే గొప్ప వాగ్దానం మనకి ఏం కావాలి? సో కాబట్టి మొట్టమొదటిగా దాని వైఖరి, ఇట్స్ యాటిట్యూడ్ మనం చూడాలి. రెండవదిగా దాని క్యారెక్టర్, ధైర్యం, దాని ధైర్యాన్ని మనం విశ్వాసం అనేటువంటి ఆ వెపన్తో మనం అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. మూడవదిగా ఇట్స్ విజన్, అంటే దాని దృష్టికోణం, ఆ పక్షిరాజు యొక్క దృష్టికోణం, అది ఏ విధమైన దృష్టికోణం కలిగి ఉంటుంది అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 2 మైళ్ళు అంటే ఇట్స్ అరౌండ్ ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ కింద ఉన్నటువంటి ర్యాబిట్ ని, లేకపోతే నీటిలో ఇది చిన్న చేపను సైతం అది వేటాడిద్దంట. చేప చాలా ఫాస్ట్ గా ఈదుకుంటూ వెళ్ళిపోతుంది కదండి, కానీ పైనుంచి అది ఒకే దృష్టితో, ఒక విజన్, ఒక దృష్టికోణంతో అది చూస్తా దీన్ని పట్టుకోవాలి ఈ చేపని అని కిందకి ఫాస్ట్ గా వచ్చి ఆ చేప మూమెంట్ ని కూడా క్యాచ్ చేసి దాన్ని పట్టుకుని 2 నోట్తో తీసుకుని వెళ్ళిపోద్ది. ఈవెన్ క్రికెట్ గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుంది కదా, హాక్ అయ్యి అంటారు. అంటే ఒకవేళ అవుటా కాదా అని డౌట్ ఉన్నప్పుడు, థర్డ్ ఎంపైర్ కి ఇచ్చినప్పుడు అక్కడ హాక్ అయ్యి అనే మాట వాడతారు. హాక్ అంటే ఇది కూడా ఈ ఈగల్ లాంటి ఒక ఆ తెగకు, లేకపోతే ఆ ఫ్యామిలీకి చెందినదా ఒక పక్షి అనమాట, పెద్ద పక్షి. అవి కూడా ఉంటాయన్నమాట ఆ పైన. అంటే దాని దృష్టి అంత యాక్యురేట్ గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అది ఎక్కడ ఫెయిల్ అవ్వదు, చాలా క్లియర్ గా ఉంటుంది అని. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ విధమైనటువంటి దృష్టికోణం లేకపోతే ఆలోచన పటిమను కలిగి ఉన్నామో పరీక్షించుకోవాలి, ఎలాంటిది కలిగి ఉండాలో నేర్చుకోవాలి. ఇట్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ఇట్స్ విజన్, దాని దర్శనం చాలా క్లియర్ గా ఉంది. మన భవిష్యత్తును మనం చూసే విధానం, లేకపోతే మన పిల్లల భవిష్యత్తును మనం చూసే విధానం, మనుష్యులను చూసే విధానం, పరిస్థితులను చూసేటువంటి విధానం, ఆ విధానం మనలో ఎలా ఉంది, మన దృష్టి ఎలా ఉంది. కొంతమందికి దృష్టి మాంద్యం ఉంటది కదా. ఇదినాల్లో మనం మాట్లాడుకుంటే విశ్వాస యొక్క సమస్య, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఐసైట్, దృష్టి మాంద్యం. ఇది కలిగిన వాళ్ళకి ఏంటంటే దేవుని వాక్యం అనే స్పెక్టకల్స్, చష్మా కావాలన్నమాట. ఎందుకంటే అదే క్లియర్ చేయగలుగుతుంది మన విజన్ ని. ఈ లోకంలో మనం ఎందుకు బతుకుతున్నామంటే తెలియదు, ఎందుకు భక్తి చేస్తున్నామంటే తెలియదు, మన భక్తికి జీతం ఉందా అంటే తెలియదు, మన భక్తికి దేవుడు మార్క్స్ వేస్తున్నారా అంటే, దేవుడు సంతోషిస్తున్నారా అంటే తెలియదు. ఎందుకంటే ఒక దర్శనం లేదు, ఒక గురి లేదు మనకి. ఏదో నడుస్తా ఉంది జీవితం అనే బండి అంటే నడుస్తుంది, డైలీ సేమ్ షెడ్యూల్. ఎక్కడికి వెళ్తుంది మన ప్రయాణం, లేకపోతే ఏది మన డెస్టినేషన్ అంటే ఆ ఆలోచనే మనం చేయడం చాలా సార్లు. ఒకవేళ ఆలోచన లేకపోతే గనక ఈ లోకంలో ఒక మీనింగ్ఫుల్, లేకపోతే ఒక పర్పస్ఫుల్ లైఫ్ మనం జీవించలేమన్నమాట. వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ పరిష్ అని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని బిడ్డలైనటువంటి వారు, ముందుగా ఏర్పరచబడినటువంటి వారు, ముందుగా పిలువబడినటువంటి వారు, అనేక మంది అంటే ముందుగా రక్షించబడిన వారు ఒక దర్శనం కలిగి లేకపోతే ప్రజలు నశించిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. విజన్ అంటే ఏంటి అంటే ఒక గురి, బైబిల్ లాంగ్వేజ్ లో. అగ్గురి కలిగినటువంటి జీవితం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చెప్తాం కదా మనం, అన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, హ్యాండ్ రైటింగ్ అట్లుండాలి, లేకపోతే నీట్ లో సీట్ కొట్టాలి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయినా మనందరికీ గురి గురించి చాలా మంచి ఐడియా ఉంటది కదా మన మన ఫీల్డ్స్ లో. పిల్లలకి పేరెంట్స్ గా మనం ఒక గురి పెడతాం, ఆఫీస్ లో బాస్ లేకపోతే మన పైన ఉన్నటువంటి అధికారి మనకు ఒక గురి పెడతారు, పలానా టైంలో కూడా పలానా టార్గెట్ నువ్వు తీర్చవాలి. మరి మన వ్యక్తిగత ఆత్మీయత జీవితాల గురించి మనం మరి మనం ఏంటి మన గురి అని ప్రశ్నించుకుంటే, ఒకవేళ కనుక పేరెంట్ గా పిల్లలకు, బాస్ గా తన ఆఫీస్ లో పనిచేసేటువంటి వర్కర్ కు ఆ గురి అనేది పట్టకపోతే గనక ఏ డైరెక్షన్ లో వర్క్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంత ఫాస్ట్ చేయాలి, ఎందుకు వర్క్ చేయాలో కూడా, ఏం సాధించాలో కూడా వాళ్ళకి తెలియదు. అలా టైం పీరియడ్ ఇచ్చి ఒక గోల్, ఒక గురి పెడితేనే ఎంత రీచ్ అయ్యాము, లేకపోతే ఇంకా ఎంత టైం ఉంది, ఎంత వర్క్ చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవాల్యుయేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని గనక మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితం యొక్క పురోభివృద్ధిని అని అంటే గనక మరి మనకు ఒక గురు ఉండాలి ఖచ్చితంగా. అది లేకపోతే దేంతో పోల్చుకుంటాం, దేంతో కొలుచుకుంటాం, ఏ విధంగా మన యొక్క గ్రోత్ ని, మన యొక్క స్థితిని, మన యొక్క స్థితిగతుల్ని మనం పరీక్ష చేసుకోగలుగుతాం. పాల్ చెప్తారు కదా, నేను గురు దగ్గరకే పరిగెడతా ఉన్నాను. ఆత్మీయ జీవితం అనేది మనందరిది ఒక పరుగు పందెం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది హెబ్రీ పత్రికలో. బట్ వాట్ ఈజ్ అవర్ గోల్ అనేది మెయిన్ క్వశ్చన్. ఈగలకి ప్రతి సెకండ్ ఒక గోల్ ఉంటుంది. ఈ లోకంలో మనం క్రీస్తులాగా జీవించాలి అనేది మన మెయిన్ గోల్. క్రీస్తు ప్రభు జీవితం లాంటి జీవితం మనం జీవించాలనేది మన గురి. ఆ గురి మనం ముందు పెట్టుకుని జీవించాలి. నేను ఈ దినం క్రీస్తు ప్రభువులాగా ఉన్నానా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉన్నానా, క్రీస్తులాగా జీవిస్తున్నానా, క్రీస్తు ప్రభు లాంటి ప్రవర్తన నాలో కనబడుతుందా, నన్ను చూసిన వాళ్ళు క్రీస్తు ప్రభుని చూస్తున్నారా, లేకపోతే ఊరికి నీ పేరు క్రైస్తవుడినేనా, క్రైస్తవుడని పేరు పెట్టుకుని క్రీస్తు కనపడకపోతే ఉపయోగం ఏముంటుంది, విశ్వాసం పిలువబడితే మనలో విశ్వాసం లేకపోతే ఉపయోగం ఏముంటుంది. ఉప్పు తన సారాన్ని పోగొట్టుకున్నట్టే కదా. రెండవదిగా చూస్తే మన గోల్ ఏమై ఉండాలి, ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నామనంటే ఆత్మల రక్షణ కొరకు జీవిస్తున్నాము. నశించిపోతున్న ఆత్మల రక్షణ యొక్క గురి మన మెయిన్ ఎయిమ్ గా ఉండాలి, అదే మన గురి అయి ఉండాలి. మనం రక్షించబడి ఎన్ని ఇయర్స్ అయింది, మన ద్వారా, మన పరిచర్య ద్వారా, లేకపోతే మన ప్రార్థన ద్వారా, మన ప్రయాస ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు, కనీసం ఒక్కళ్ళైనా వచ్చారా, ఎంతమంది వచ్చారు? ఇది మన జీవితంలో అతి ప్రాధాన్యమైన ప్రశ్న. ఒకవేళ ఆ ప్రశ్నని ఇప్పుడు ఈ రోజు మనం వేసుకోలేదంటే పరలోకంలో నిత్యత్వంలో ప్రతిరోజు అక్కడ నిలబడి ఆ ప్రశ్న వేసుకుంటా ఉండాలి. ఆ ప్రశ్నకు జవాబు దొరకనే దొరకదు, ఆ ప్రశ్న మనసులో నుంచి పోనే పోదు. ఎందుకో తెలుసా, అక్కడంట మన పనులను బట్టి అక్కడ జీతం ఉంటుందంట. ఒట్టి చేతులతో నిలబడాలి దేవుని ఎదుట, సిగ్గుతో తలదించుకోవాలంట. ఇది నిజంగా స్టోరీ కాదు, కఠినమైన వాస్తవం. మనం ఎంత ప్రాక్టికల్ గా ఈ మాటని, ఈ క్వశ్చన్ని, లేకపోతే ఈ విషయాలను అర్థం చేసుకోగలిగితే అంత మంచిది. పరలోకంలో ధనవంతులు ఎవరంట, ఈ లోకంలో ఆత్మలు సంపాదించిన వారు, ఆస్తులను సంపాదించిన వాళ్ళు కాదు. ఈ లోకంలో ఆస్తుల సంపాదనలో ఉన్నటువంటి శ్రద్ధ 1%, ఈవెన్ 1% ఆత్మల సంపాదనలో ఉంటే పరలోకంలో ధనవంతులు అవుతామని ఎంతో మంది భక్తులు చెప్తా ఉంటారు. పరలోకంలో మనందరికి ఒక పర్సనల్ అకౌంట్ ఉంటుందంట, జాయింట్ అకౌంట్స్ ఉండవు, అక్కడ పర్సనల్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ లో యాడ్ అయ్యే డిజిట్స్ ఏంటో తెలుసా, ఈ లోకంలో మనం ప్రభు కొరకు చేసే పని, ప్రయాస, ఆత్మల సంపాదన. పరలోకంలో మనకున్న పర్సనల్ అకౌంట్ లో చాలా అకౌంట్లు ఇంకా కొంతమంది జీరో జీరో దాంట్లోనే ఉంటాయి, ఏమంటారు, జీరో బ్యాలెన్స్ లోనే ఉంటాయి, ఒక డిజిట్ కూడా ఇంకా పెరగదన్నమాట. పరలోకంలో మీరు మీ ధనం కూర్చుకొనిడి అని ప్రభువే చెప్పారండి. చిమ్మిట కొట్టేసే, తుప్పు పట్టేసే ధనం కాదు, స్థిరమైన, శాశ్వతమైన, లేకపోతే నిత్యమైన, ఇదిగో ఆ సంపాదన. ద రియల్ విన్నర్స్ ఆర్ సోల్ విన్నర్స్ అంటారు. ఈ లోకంలో మనం అలాంటి దృష్టితో లేకపోతే, లేకపోతే అలాంటి ఆలోచన పటిమతో మనం లేకపోతే అది చాలా కష్టం. నాలుగవదిగా మనం చూస్తే మొదటిది ఏంటిదండి, యాటిట్యూడ్, దాని వైఖరి. రెండవది దాని క్యారెక్టర్. మూడవది పర్స్పెక్టివ్, అంటే దాని విజన్. పర్స్పెక్టివ్ అంటే దాని యొక్క విజన్, దాని దృష్టి. నాలుగవదిగా చూసినట్లయితే దాని మెంటాలిటీ, అంటే దాని మైండ్ సెట్. ఈగల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా, ఇట్ ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ మీట్. అదంట ఎప్పుడు కూడా తాజాగా ఉండే ఆహారాన్నే తింటదంట. అంటే జంతువు, ఏ జంతువును దాన్ని అది వేటాడుతుందో ఆ జంతువు యొక్క రక్తం, అది పక్షి అవ్వచ్చు జంతువు అవ్వచ్చు, దాని యొక్క రక్తం ఇంకా వేడిగా ఉన్నప్పుడు అది తినేస్తుందంట. వేడిగా ఉన్నప్పుడు తీసుకెళ్లి దాని పిల్లలకు పెట్టేస్తుందంట. పాములను చేపలను అది వేటాడుతుంది కదా, అది పట్టుకుని తీసుకెళ్లిపోయి గాల్లోకి తీసుకెళ్లిపోయి దాని ఇల్లు దగ్గరకు వస్తుంది అన్నప్పుడు దాన్ని చంపేసి ఫ్రెష్ గా డైరెక్ట్ గా పిల్లల దగ్గర తీసుకుని వెళ్ళిపోయి పెట్టేస్తుందంట. వాట్ ఎ మెంటాలిటీ. కొన్ని ఉంటాయి కదా, కొన్ని పక్షులు లేకపోతే కొన్ని జంతువులు కుళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత కుళ్ళిపోయి రోజులు గడిచిపోయి వాసన కొడతా ఉంటే దాని మీద పడి పీక్కు తింటా ఉంటాయి. మన యొక్క జీవితంలో మనం ఇది అడగాలి దేవుణ్ణి, ప్రభువుని, ప్రభువా ఎప్పుడు కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది నా ఆత్మీయ జీవితంలో నాకు కనబడాలి ప్రభువా. మనం చాలా సార్లు వినే ఉంటాం కదా, కొంతమంది డెడ్ సీ లా ఉంటారు, మరికొంతమంది యోర్ధాను నది, జోర్డన్ రివర్ లాగా ఉంటారని. అంటే జోర్డన్ రివర్ అంటే ఫ్లో వాటర్, ఎప్పటికప్పుడు వాటర్ వస్తుంది, వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రెష్ వాటర్ ఉంటాయి అక్కడ. ఈ మృత సముద్రంలో మాత్రం వాటర్ ఇన్పుట్ ఉంటుంది కానీ అవుట్పుట్ ఉండదు, అక్కడే స్టాగ్నేట్ అయిపోతాయి అనమాట, వాసన కొడతా ఉంటాయి అక్కడనే. బైబిల్ ఎగ్జాంపుల్ మనకి. అయితే ఫ్రెష్ మీట్, అనుదిన ఆహారం, డైలీ బ్రెడ్, డైలీ బైబిల్ రీడింగ్, పిల్లలకి రాత్రి అన్నము, రాత్రి మిగిలిపోయిందో పొద్దున పూట వేడి చేసి మనం ఏమన్నా పెడుతుంటే వాళ్ళు ఏమంటారు, చద్దిది పెడుతున్నాం ఏంటి మమ్మీ అని అంటారు కదా. దిస్ ఈజ్ ద బ్రెడ్, లేకపోతే దిస్ ఈజ్ ద మిల్క్ ఫర్ ఇన్ఫాంట్స్, దిస్ ఈజ్ ద మీట్ ఫర్ అడల్ట్స్. ఈ దేవుని వాక్యమే పిల్లలకు పాలు లాంటిది, పెద్దోళ్ళకి మాంసం లాంటిది. అనుదినం ఆయన మనల్ని మన్నాతో పోషించడానికి ఇష్టపడతా ఉన్నారు, పోషిస్తారు అని దేవుని వాక్యం సెలుస్తాం. చాలా మంది జీవితాలు ఏంటో తెలుసా, రక్షించబడిన కొత్తలో, లేకపోతే సంవత్సరాల క్రితం విన్నటువంటి, లేకపోతే నేర్చుకున్నటువంటి నాలుగు అర్థమానాలు ఉంటాయి, లేకపోతే చదివిన నాలుగు ప్యాసేజ్లు ఉంటాయి, విన్న ప్యాసేజ్లు ఉంటాయి. ఆది కాండంలో అబ్రహాం గురించో, యోహాన్ సువార్తలో సమరయ స్త్రీ గురించో, ఇంకా తప్ప ఇంకా వేరే నేర్చుకోవడానికి, వేరే వినడానికి ఇష్టపడరు, అన్నీ తెలుసు అన్నట్టు ఉంటారు. వాళ్ళకి నెమరు వేసుకోవడానికి ఏముండవు. బైబిల్ చెప్తుంది నెమరు వేసే జంతువులే పరిశుద్ధమైన అంట. అంటే దాని అర్థం ఏంటి, నెమరు వేని జంతువులు అపరిశుద్ధమైనవి. అంటే ఏంటి దాని అర్థం, మనం వాక్యాన్ని తలపోసుకుని, వాక్యాన్ని నెమరు వేసుకుని, వాక్యాన్ని మనసులో ధ్యానం చేస్తా అప్లై చేసుకుంటా ఉంటేనే మనం పరలోకానికి తగిన వారము. కాబట్టి వాళ్ళ దగ్గర నెమరు వేసుకోవడానికి ఏముండవు, ధ్యానించుకోవడానికి ఏముండవు, ఆత్మీయంగా పోషించబట్టడానికి ఏముండదు. ఎందుకో తెలుసా, వాళ్ళ చద్ది వాటికి అలవాటు పడిపోయారు. ఈగల్స్ మెంటాలిటీ అలా ఉండదంట. కాబట్టి మనం ఈగల్స్ మెంటాలిటీని, దాని మైండ్ సెట్ ని, దాని ఆలోచన విధానాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి, అలవరుచుకోవాలన్నమాట. ఫ్రెష్ మీట్ ఇదిగో ఆ రక్షణ ఆనందం కూడా, ఆ రక్షణ ఆనందంలో కూడా అనుదినము నూతనమైనటువంటి ఆనందం, ఆ ఫ్రెష్ జాయ్ కలిగి ఉండాలి మనం. కొత్త పని చేయాలి, కొత్త చాప్టర్స్ చదవాలి, కొత్త కోణంలో చదవాలి, లేకపోతే కొత్త అధ్యాయాలు, కొత్త ప్రాంతాలకు వెళ్ళాలి. ఏదా కొత్తదనం మన ఆత్మీయ జీవితంలో. పక్షిరాజు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుందంటే, ఈవెన్ ఫుడ్ లో కూడా. పాల్ అంటాడు కదా, నేను వేరే వాళ్ళ పునాది మీద నేను కట్టను, క్రీస్తు నామ మెరుగిన చోటకి నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అనేటువంటి తీర్మానం ఎవరైనా చెప్తా ఉంటే అసలు వినడానికి ఎంత బాగుంటుందండి, ఎంత ఆసక్తిగా అనిపిస్తుంది, ఎంత ప్రశంసనీయంగా ఉంటుంది. కాబట్టి మన ముందున్న వారు చేసినట్టు ఏదో మనం చేసేద్దాంలే, కాపీ చేసి పేస్ట్ చేసి అలా చేసుకుంటా పోదాంలే అని అనుకుంటే, మన ముందున్నాళ్ళు భక్తి చేసినట్టు మనం కూడా భక్తి చేద్దాం, మన పెద్దోళ్ళు చేసినట్టు సండే అన్ని నియామకుడుగులు కూడికెళ్ళికి వెళ్ళేసి వచ్చేద్దాం, దశంభాగం ఇచ్చేద్దాం, 3 times ప్రేయర్ చేసేద్దాం, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్సెట్రా ఎక్సెట్రా అని మన ముందున్నాళ్ళు చేసినవే చేసుకుంటా పోతే, కొత్తగా మనం ఏం చేయకుండా ఉంటే ఆ భక్తి చేయడానికి మనకు బ్రెయిన్ అవసరం అసలు. నన్ను అడిగితే కాపీ పేస్ట్ చేయడానికి ఎందుకు, 95% ఆఫ్ వర్క్ కాపీ పేస్ట్ అవుతుందండి ఈ ప్రపంచంలో తెలుసా. ఆ టేబుల్ వేసిన చోటే ఉంటుంది, ఆ చైర్ వేసిన చోటే ఉంటుంది, ఆ ఫైల్స్ అక్కడనే ఉంటాయి. ఓన్లీ 5% ఆఫ్ పీపులే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఆ బౌండరీ, ఆ బాక్స్ దాటి ఆలోచిస్తారంట. వాళ్లే లీడర్స్ గా పిలువబడతారు. మనకు కూడా ఉన్నారు కదా, మీకు కూడా స్పెషల్ గా ఒక లీడర్ అట్లా అనమాట. కొత్త స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి, కొత్త సాంగ్స్ నేర్చుకోవాలి, కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, కొత్త ప్రజలతో కలవాలి. అదే ప్లేస్ లో కూర్చోవడం, అదే మనుషులతో విశ్వాసులాగా మనం కాంటాక్ట్ లేమంటారు, రిలేషన్లు మెయింటైన్ చేయడం, కొత్త వాళ్ళతో మాట్లాడాలి, కొత్త వాళ్ళ బాధలు తెలుసుకోవాలి, కొత్త వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. మనం ఇష్టపడతాం కదా, ఆ సీజన్ వచ్చిందంటే, క్రిస్మస్ సీజన్ ఏదైనా ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కోవడానికి, జనరల్ గా ఏ విజన్తో మనం వెళ్తాము, ఎవరు వేసుకోంది గనక మనకి ఏదైనా కనపడితే అది చెప్పులు అవనివ్వండి, వంటగదిలో సామాన్ అవనివ్వండి, లేకపోతే మనం ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ ఏదైనా ఐడియాస్ అయినా అవనండి, కొత్తగా ఉండడానికి ఇష్టపడతాం. అంటే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అరే మీది బాగుందండి, మీ చీర బాగుందండి, లేకపోతే మీ చెప్పులు బాగుంది, లేకపోతే మీరు మీ ఐడియా బాగుంది, మీ ప్లాన్ బాగుంది అని ప్రజల దగ్గర నుంచి వినడానికి మనం ఇష్టపడతాం. మరి ఆత్మీయ జీవితంలో ఏది ఆ కొత్తదనం? ఐదవదిగా మనం చూసినట్లయితే ఈ గర్ల్స్ వైటాలిటీ. ఆ వైటాలిటీ అంటే స్ట్రెంగ్త్, రెన్యూడ్ స్ట్రెంగ్త్, బలం, దాని స్ట్రెంగ్త్ ను మనం దాని దగ్గర నుంచి చూసి నేర్చుకోవచ్చు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు అని ఉంటది కదా ఇక్కడ. అంటే మిడిల్ లైఫ్ క్రైసిస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. మిడిల్ లైఫ్ క్రైసిస్ అంటే సగం జీవితం అయిపోయిన తర్వాత కొంతమంది కొన్ని డైలాగ్స్ మనం వింటా ఉంటాం కదా, 40, 50s ఆ టైంలో ఆ జనరేషన్ వాళ్ళు, ఒకప్పుడైతే మేము అలాగ భక్తి చేసాం, ఒకప్పుడు మేము చర్చ్ కి అన్నింటికి వెళ్ళాం, లేకపోతే ఒకప్పుడు మేము అని అనుకుంటా జీవించేస్తా ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఏం చేయగలం అనేది మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు, ఒకప్పుడు గురించి చెప్తా ఉంటారు. కానీ ఈ పక్షిరాజు మిడిల్ లైఫ్ క్రైసిస్ అనే దాన్ని ఓవర్కమ్ చేస్తుందంట. దాని ముఖ్య ఏమైతుందంటే, తన సగం జీవితం అయిపోయిన తర్వాత షార్ప్, దాని ముఖ్య దాని ఆయుధం కదా, దాని ముక్కు షార్ప్ గా ఉండాల్సింది, పెద్దగా లాంగ్ అయిపోతుందంట, చాలా పెద్దగా అయిపోయి తిరిగిపోద్దంట. దాని ఏకలు ఎంత ఎత్తుకైనా ఆ ఏకల ధైర్యంతో, రెక్కల ధైర్యంతో ఎగరగలిగేటువంటి ఆ పక్షిరాజు ఈకలన్నీ పెరిగి పెరిగి పెరిగిపోయి ఆ వెయిట్ కి ఎగరలేనంత పరిస్థితికి వచ్చేస్తుందంట, ఎత్తైన స్థలాలకి. దాని గోర్లు, దాని కాళ్ళు గోర్లు పెరిగిపోయి బాగా వంకరలు తిరిగిపోతాయంట. వేటాడవలసినట్లుగా వేటాడలేదంట, అంతకు ముందులాగా ఎత్తుకు ఎగరలేదంట, అంతకు ముందున్న షార్ప్నెస్ దానికి ఉండదంట, అంతకు ముందున్నటువంటి శక్తి బలము దానికి ఉండవంట. ఆ టైంలో కూర్చొని అనుకుంటుందంట, నేను ముసలిదాన్ని అయిపోయాను కదా ఇప్పుడు ఎలాగా అనుకుంటుందంట. వెంటనే తనలో తాను రెన్యూడ్ స్ట్రెంగ్త్ నాకు కావాలి, నాకు నాకు మళ్లీ శక్తి కావాలి, నాకు మళ్లీ బలం కావాలి అనుకుని ఒక తీర్మానం, లేకపోతే ఒక ఆశ దానికి వచ్చినప్పుడు బలవంతంగా బలం కూడగట్టుకుని పైకి ఎగిరి మళ్లీ దాని ప్లేస్ కి వెళ్ళి ఆ ముక్కుని కొండకేసి, కొండ రాళ్ళకేసి కొట్టుకుని, ఇది మనం అందరం వినే ఉంటాం కదా, కొట్టుకుని ఆ ముక్కు ఇరిగిపోయేదాకా, ముక్కు మొత్తం పగిలి ఊడిపోయేదాకా రక్తం కారుతా ఉన్నా ఆ కష్టమైన పని చేస్తుందంట. ఏకలు కూడా ఆ చెట్టు కొమ్మలకి దీనికి దానికి కొట్టేసుకుని ఈకలన్నీ ఊడిపోయేలాగా పీకేసుకుంటుందంట. గోళ్లు కూడా రాళ్ళకేసి కొట్టేసి గోళ్ళన్నీ పీకేసుకుంటుందంట. నిర్జీవంగా పడి ఉంటుందంట, అందవిహీనంగా, బలహీనంగా, భయంకరమైన నొప్పితో 6 నెలలు అదృశ్యమైపోద్దంట పక్షి, పక్షిరాజు ఈగల్ గద్ద. ఆఫ్టర్ 6 మంత్స్ దానికి, 6 నెలల తర్వాత కొత్త ఈకలు, కొత్త గోర్లు, కొత్త ముక్కు వచ్చిన తర్వాత నూతన బలంతో మళ్లీ లేస్తుందంట, పైకి ఎగురుతుందంట. 6 నెలలు వెయిట్ చేసి ఏం సాధించిందయ్యా, ఏం సంపాదించింది అంటే, రానున్న 15 సంవత్సరాల ఆయుష్ మరలా తిరిగి రాజులాగా బ్రతకడానికి శక్తి సంపాదించుకుంది. మనం కూడా ఆత్మీయ జీవితంలో కొన్ని కొన్ని సమస్యల గురించి, కొన్నిటి గురించి తొందరపడకుండా, వి లెర్న్ టు వెయిట్ అపాన్ గాడ్ ఫర్ బ్రైటర్ అండ్ గ్రేటర్ ఫ్యూచర్, బ్రైటర్ అండ్ గ్రేటర్ థింగ్స్. దేవుడి దగ్గర కనిపెట్టాలి మనం. ఆ కనిపెట్టే సమయం కష్టంగానే ఉంటుంది, ఆ పక్షికి ఎంత కష్టంగా ఉందో కదా పాపం, కానీ భవిష్యత్తు చూసింది అది, 6 నెలల తర్వాత దాని భవిష్యత్తు చూసింది అది. ఈరోజు కూడా మిడిల్ లైఫ్ క్రైసిస్ మనందరి జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉంటాయి కదా, ఎంత మటుకు ఇంకా చాలు, ఏలియా కనిపించినట్టు, మనం ఇంకా ఏం చేయలేము, కానూన్లు, కొత్త లాలు, లేకపోతే ఏమంటారు, కొత్త గవర్నమెంట్, కొత్త రూల్స్ మారిపోయినాయి, మన శక్తి సరిపోదు, మనకు ధైర్యం లేదు, మనం రిస్క్ చేసినా వేస్ట్, చాలా మందిని తీసుకెళ్లిపోతున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్ష చేసేస్తున్నారు, రకరకాలుగా అనిపించవచ్చు. ఒకప్పుడైతే ఏదో చేసేసాం గానీ ఇప్పుడు ఫ్రీడమ్ లేదండి, చేయలేమండి అనిపించచ్చు. విచిత్రం ఏంటంటే మిడిల్ లైఫ్ క్రైసిస్, ఈ 50లు 60లు రావాల్సినటువంటి ఆ ఆలోచనలో, లేకపోతే ఆ డిప్రెషన్ లో 20లు 30లు యంగ్స్టర్స్ కూడా వచ్చేస్తున్న ఈ రోజుల్లో అనిపిస్తా ఉంటారు. వాళ్ళని ఏలుబడి చేసిన పాపం వాళ్ళని ఆ స్థితికి తీసుకెళ్తుంది అన్నమాట, లేకపోతే వాళ్ళు ఎంటర్టైన్ చేసినటువంటి పాపం. కానీ దేవుడు చెప్తా ఉన్నారు ఆ ఆలోచనలకి నో అని. ఒకప్పుడులా మనం ఆ పక్షి వేటాడలేకపోవచ్చు, ఒకప్పుడులా ఎగరలేకపోవచ్చు, ఒకప్పుడులాగా కాకుండా బలంగా బలహీనంగానే ఉండొచ్చు, చురుకుదనం పోయి ఉండొచ్చు, దృష్టి మాంద్యం వచ్చి ఉండొచ్చు, దాని విజన్ తప్పు ఉండొచ్చు. బట్ ఈగల్ అంటుంది, గద్ద అంటుంది, లేకపోతే పక్షిరాజు అంటుంది, ఐ వోంట్ గివ్ అప్, ఐ రెన్యూ మై స్ట్రెంగ్త్. ఈ పక్షిరాజు 6 నెలలు వెయిట్ చేసి రెన్యూల్ అయినట్టు ఆ ఆలోచనలు లేకపోతే ఆ డిప్రెషన్ స్పిరిచువల్ గా వచ్చిన అందరు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లేకపోతే బెటర్ ఇన్నింగ్స్ మళ్ళా దేవుని సహాయంతో స్టార్ట్ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూసి ప్రార్థనలో కనిపెట్టి మన వైపు మనం చూసుకోకుండా, ఇక్కడే కాదు కదా సౌత్ లో కూడా పరిస్థితులు టైట్ అవుతా ఉన్నాయి, టైట్ అయినాయి అని చెప్పచ్చు ఇంకొక రకంగా, లోపల కాదు వెలుపట కూడా పోరాటాలు ఉన్నప్పుడు, కానీ నువ్వు నేను వాటి వైపుకు చూడకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సువార్త బంధింపబడదు. అనే మాట చెప్పిన దేవుని వాక్యాన్ని మనం నమ్మి ఒకవేళ ప్రార్థనలో కనిపెడితే గనక ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ వాటిని తప్పించుకోవడానికి గొప్ప దేవుడు మనల్ని ఉపాయాలతో నింపి బెస్ట్ ప్లాన్స్తో స్వార్థను మన ద్వారా విస్తరింపజేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆ రోజుగా మనం చూసినట్లయితే ఈగల్స్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ అంటే ఆ పక్షిరాజు దాని యొక్క కుటుంబము, దాని వాళ్ళ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే పైన ఎత్తైన కొండ లేకపోతే గుహల మధ్య దాని గూడు కట్టుకునేటువంటి పక్షిరాజు ఎలా గూడు కట్టుకుంటుంది అంటే చాలా అద్భుతంగా కడుతుందంట. ఫస్ట్ లేయర్ థ్రాన్స్ తో అంటే ముళ్లతో దాని ఫస్ట్ లేయర్ ని వేసేసిద్దంట ఇల్లు ప్లాన్ కట్టుకోవాలి అనుకున్నప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ లేయర్ పుల్లలతో వేస్తుందంట, తర్వాత దాని నెక్స్ట్ లేయర్ ఈనలతో వేస్తుందంట. ఈనలు అంటే మెత్తగా ఉంటాయి కదా, మెత్తగా ఉండే వాటితో థర్డ్ లేయర్ వేస్తుందంట. ఆ తర్వాత వాటి మీద ఆకులు పరిచి ఆ తర్వాత మెత్తగా ఉండేటువంటి ఈ ఫెదర్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ అది చంపి తినేసిన జంతువులయో పక్షులయో లేకపోతే వాట్ ఎవర్ ఇట్, అది కలెక్ట్ చేసి పరుపులు ఉంటాయి కదా మనం పడుకునే పరుపులు, పెద్ద బండ పరుపులు, కుర్లాన్ బెడ్స్ లాంటివి, అంత లావుగా చాలా ఎత్తుగా ఆ ఫెదర్స్ అన్నిటితో బెడ్ రెడీ చేసిద్దంట. సెట్ చేసి అది దాని మీద పెట్టి ఆ లోపల ఆ బెడ్ని లేకపోతే ఆ రెక్కల్ని ఆ లోపల అంతా సెట్ చేసి దాని మీద పిల్లల్ని పెడుతుందంట. పిల్లలు దాని పిల్లల్ని దాని మీద పెట్టి ఫ్రెష్ మీట్ తో ఫీడ్ చేస్తా ఉంటుందంట, బెస్ట్ గా పోషిస్తుందంట. అలా మంచిగా అవి తిని తిని మాంసాన్ని రక్తాన్ని తిని తాగి అవి వాటికి ముక్కు రావడం స్లోగా స్టార్ట్ అవుతుందంట, కాళ్ళు గోర్లు పెరుగుతా ఉంటాయంట, ఈకలు వస్తా ఉంటాయంట. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా కదా, ద్వితీయోపదేశ కాండం 32:11-12 ఉంటది కదండి, ద్వితీయోపదేశ కాండం 32:11 ఉంటది కదా, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కలపై మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని నడిపించును. అప్పుడేం చేస్తుందంట ఆ పక్షిరాజు వాటిని మంచిగా పోషించవలసిన దినాలు పోషించేసిన తర్వాత అది ఆ గూడు దగ్గరికి వెళ్ళంట, దాన్ని పిలుస్తా ఉంటదంట వాటిని. ఆటోమేటిక్ గా ఆ మమ్మీ పిలిచింది అంటే వాటికి అప్పటి వరకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో మాంసం తెచ్చింది నా కోసం అని నోరులు తెరుచుకునేవి వెయిట్ చేస్తా ఉంటాయి. అయితే ఏం చేస్తుంది అది వాటిని పిలిచి వాటిలో ఉన్న ఒక దాన్ని తన రెక్కల మీదకి ఎక్కించుకుని పైకి వెళ్తుందంట. అప్పుడు అది అనుకుంటుందంట ఆ పిల్ల ఈగలు, ఆ పిల్ల పక్షి, మా మమ్మీ నన్ను ఇవాళ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్తుంది అనుకుంటా, పరలోకానికి టూరు, లేకపోతే ఇంతవరకు జీవితంలో చూడనివన్నీ చూపెడుతుంది, కొండలకి ఎక్కిస్తుంది, మేఘాల పైకి తీసుకెళ్తుంది, ఆకాశంలోకి తీసుకెళ్తుంది, ఆహా ఓహో అని అనుకుంటా ఉంటది. తల్లి రెక్కల మీద కూర్చుని ఎంజాయ్ చేస్తా ఉంటదంట. ఇంతలో సడన్ గా తల్లి పక్షి రెక్కలు క్లోజ్ చేసేసి సడన్ గా పక్కకు వచ్చేస్తుందంట. ఆ పిల్ల గుండె చూడండి దబేలమంటది, సడన్ గా గాల్లో నుంచి కిందకి పడిపోతా ఉంటదంట, షివరైపోతా ఉంటది, చాలా భయం వేస్తా ఉంటది, రకరకాల ఆలోచనలు. అయితే ఏది కూడా దాన్ని కాపాడలేదు. ఇక ఆల్మోస్ట్ అది నేల మీద పడిపోతుంది, నేలకు తాకేస్తుంది అన్న టైంకి వచ్చి ఆ తల్లి మళ్లీ రెక్కలు చాపి ఆ పిల్లని మళ్లీ రెక్కల మీద ఎక్కించుకుని మళ్ళీ సేమ్, ఏంటి మమ్మీ ఇలా చూసావు అసలుకి అని అంటే నీకు ఇప్పుడు తెలియదులే, నీకు ఒక రోజు వస్తుంది తెలుస్తుంది అనుకుంటది. మళ్ళీ సేమ్ అట్లా 5-6 రోజులు దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత
5-6 డేస్ దానికి అలాగా రిపీట్ చేస్తా నేర్పించినప్పుడు అప్పుడు దానికి ఒక గ్రహింపు వస్తుందంట. ఏంటి, నాకు 2 రెక్కలున్నాయి, దేవుడు అవి నాకు ఎగరడానికి ఇచ్చాడు అనే విషయం గ్రహించి ఎగరని నేర్చుకుని ఆ భూమి ఆకర్షణ శక్తిని జయించేటువంటి ఆ లెసన్ ని సక్సెస్ఫుల్ గా పక్షిరాజు తన పిల్లకి నేర్పిస్తుందంట. సెకండ్ దిగా 2వ వీక్ వచ్చిన తర్వాత సెకండ్ లెసన్ నేర్పిస్తుందంట. బాగా గాలి వీచి ఫోర్స్ విండ్ వస్తున్న టైంలో ట్రైనింగ్ కి తీసుకెళ్తుందంట. ఇప్పుడు అలా ఫోర్స్ గా గాలి వీస్తా ఉన్నప్పుడు పక్షి ఎలా పడితే అలా నాకు వచ్చు కదా ఎగరడం అని ఎగిరేసింది అనుకో, రెక్కలో ఫాట్మని ఇరిగిపోతాయి. కాబట్టి ఆ రెక్కలు ఆడించి ఎగరడం వచ్చినటువంటి ఆ పక్షి కూడా ఏం నేర్చుకోవాలి అంటే వైజ్ గా లేకపోతే బ్యాలెన్స్డ్ గా ఒక స్పృహతో ఎగరడం అనేది అవసరం అనేది నేర్చుకుంటుందంట. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక బలమైన వర్షము గాలి తుఫాన్లు ఆంది ఆ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ శక్తిని తట్టుకుని ఎగరడం అనేది నేర్పిస్తుందంట. ఇదే ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడు, పక్షిరాజు తన పిల్లల్ని రెక్కలపై మోసినట్టు ఇస్రాయేల్ ప్రజలను దేవుడు అరణ్యంలో మోసాడంట. ఏం నేర్పించాడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు అని అంటే, ఈ లోకంలో ఉన్న పాపం అనే గ్రావిటీకి పడిపోకుండా ఉండడం నేర్పిస్తాడు, దేవుడి మీద ఆధారపడటం నేర్పిస్తాడు. ఈ లోకం అనేటువంటి భయంకరమైన గాలికి కొట్టుకుని పోకుండా లేకపోతే దాన్ని జయించడం ఎలాగో నేర్పిస్తాడు. శ్రమలు కష్టాలు అనేటువంటి వరదల్లో నువ్వు చిక్కుకొని పోయి నశించిపోకుండా ఎగరటం ఎలాగా వాటిని జయించడం ఎలాగో నేర్పిస్తాడు. తన కుటుంబంలో తన పిల్లలకి అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చింది కదా పక్షిరాజు. మరి మనం పేరెంట్స్ గా మనమే ట్రైనింగ్ లేని వారంగా ఉంటే మన పిల్లలకి ఏం ట్రైన్ చేస్తాం? పేరెంట్స్ గా మనమే నేర్చుకోకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఒక పక్షిరాజు లాగా జీవితంలో ఓటములు వస్తే అయినా జయించడం నేర్చుకోవాలి. మనం ఓడిపోయామా, దాన్ని ఆశీర్వాదం కిరంగా ఎలాగ మార్చుకోవాలో, విశ్వాసంతో ఎలాగ ఆ టైంలో నిలబడాలో మనం దేవుని దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి. భక్తుల జీవితాల్లో నుంచి విని బలపరచబడి నేర్చుకోవాలి. ఎవరైనా ఒక మాట అంటే ఈ రోజుల్లో మన పిల్లలు అసలు తట్టుకోలేకపోతున్నారు. మనం ఏదన్నా అంటేనే తిరిగి మళ్ళీ ఉల్టా 4 మాటలు అంటున్నారు. క్రిటిసిజాన్ని లేకపోతే ఒక ఫెయిల్యూర్ ని ఒక భయం చెప్పేటువంటి పరిస్థితిని పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ట్రైనర్స్ గా కోచెస్ గా మన పిల్లలకి దేవుడు మనల్ని ఇస్తే మనం ఫెయిల్ అయిపోతున్నాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, బాల్య దినాల్లోనే మీ పిల్లల్ని మీరు ట్రైన్ చేయండి. మనం ట్రైనర్స్ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పక్షిరాజు అనుకోలేదు నా పిల్లలకి ఎవరో వచ్చి ఎగరడం నేర్పిస్తారు లేకపోతే ఆ టైం వచ్చినప్పుడు వాళ్లే నేర్చుకుంటారులేండి, పిల్లలకి ఫాస్టింగ్ ప్రేయర్ అలవాటు చేయండి అని చెప్తే చిన్నపిల్లలకి ఇప్పుడు ఆ టైం వస్తే వాళ్లే నేర్చుకుంటారులే, అరే 1 గంట ప్రార్థన చేయడం నేర్పించండి, వాక్యం చదవడం నేర్పించండి అండి, ఆ టైం వస్తే వాళ్ళకి అదే వస్తుందిలే. ఎలా వస్తుంది ఆ టైం వస్తే, ఎందుకు వస్తుంది? ట్రైన్ చెయ్యాలి. పక్షిరాజు అనుకోలేదు, అట్లా అని కూర్చోలేదు, దాని రెస్పాన్సిబిలిటీగా అది తీసుకొని అది నేర్పించింది. కష్టం నేర్పించాలి, రూపాయి విలువ నేర్పించాలి. ఎన్ని డబ్బులన్నా మన దగ్గర ఉండొచ్చు, రేపు లేకపోతే వాళ్ళు ఆ గ్రావిటీలో ఆ విండ్ పవర్ కి మన పిల్లలు వరద దాటికి నిలబడి భక్తి చేయాలి, మంచి జీవితం జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు మన పిల్లలకు మనం నేర్పించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇప్పటివరకు ఎన్ని చూసామండి? 6 చూసాం కదా. మొట్టమొదటిగా దాని వైఖరి, దాని యాటిట్యూడ్ ఎలా అంటే ఉన్నతమైన స్థానాల గురించి ఆలోచన చేసి గెలుస్తుందంట. సెకండ్ది క్యారెక్టర్, దాని యొక్క ధైర్యము. థర్డ్ది పర్స్పెక్టివ్ అంటే దాని విజన్, ఒక గురి, దాని యొక్క గురి గురించి. తర్వాత మెంటాలిటీ, దాని మెంటాలిటీ ఎలాంటిదంట, ఫ్రెష్ మీట్, తాజాతనాన్ని అది కోరుకుంటుందంట. తర్వాత ఫిఫ్త్ది వైటాలిటీ అంటే దాని యొక్క స్ట్రెంగ్త్, మిడిల్ లైఫ్ క్రైసిస్ ని అది ఓవర్కమ్ చేస్తుంది, డిప్రెషన్స్ ని అది ఓవర్కమ్ చేస్తుందంట. తర్వాత సిక్స్త్ది ఫ్యామిలీ, అది చక్కగా తన పిల్లల్ని తన ఫ్యామిలీని ట్రైన్ చేసుకుంటుందంట. యారు నేర్చుకున్న తర్వాత, యారు తన లైఫ్ లో అది ఓవర్కమ్ చేసిన తర్వాత, మాదిరి చూపించిన తర్వాత దాని ఆఖరి గోల్ ఏంటో తెలుసా, ఆఖరి లక్షణం ఏంటో తెలుసా, దాని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం భవిష్యత్తు గురించి అది ఆలోచన చేస్తుందంట. దాని ఫ్యూచర్ ఏంటో తెలుసా, పైన ఉన్న 6 విషయాలు దాని పిల్లలకు పక్కాగా నేర్పిస్తుందంట. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మనం ఏ క్యారెక్టర్ కలిగి ఉండాలి, మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి, మన మెంటాలిటీ ఏంటి, లేకపోతే మనం ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి, మన ఫ్యామిలీకి మనం ఏం నేర్పించుకోవాలి, 6 విషయాలు అది పిల్లలకి చక్కగా నేర్పిస్తుందంట దాని ప్లాన్లు. మనల్ని కూడా దేవుడు అదే చెప్తున్నాడు, యు ఆర్ ద కింగ్ అండ్ క్వీన్, వీఆర్ ద కింగ్స్ అండ్ క్వీన్స్. అక్కడికి ఎగరాలి, ఉన్నతమైన వాటిని చూడ చూసే దృష్టి ఉండాలి అని ఏ విషయాలైతే తన జీవితంలో జీవించి చూపించిందో అవన్నీ తన పిల్లలకి నేర్పించి ఆ నిండు వృద్ధాప్యంలో అది చనిపోద్దంట. అప్పుడు అందుకనే దాన్ని లివింగ్ లెగసీ అంటారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు కదా చనిపోయిన తర్వాత, చనిపోయినా కానీ బ్రతుకుండేవాళ్ళు. వాట్ లైఫ్ వీఆర్ లివింగ్ అండ్ వాట్ లెగసీ వీఆర్ లివింగ్, మనం ఎలాంటి జీవితం చూపిస్తా ఉన్నాము, లేకపోతే ఎలాంటి నీడను ఎలాంటి ఛాయను మనం వెనక వాళ్ళకి ఎలాంటి మాదిరిని చూపెడతా ఉన్నారు. పక్షిరాజు అనేటువంటి మాట లేకపోతే ఆ పోలికని ఆ దాంతో నిన్ను నన్ను దేవుని వాక్యం పోల్చి చెప్తా ఉంటే మరి మనం ఎలా ఉన్నాము? పక్షిరాజులాగా జీవించటం, పక్షిరాజు తన పిల్లలకి నేర్పించి చనిపోతే అసలు మనమేం భక్తి చేస్తున్నాము, మన పిల్లలకి ఏం నేర్పిస్తా ఉంటున్నాం? ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందని మనం పరీక్షించుకుని తీర్మానం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రండి మనం చెక్ చేసుకుని ఈ దినం కృప కొరకు దేవుని వైపు చూడండి. దేవుడి కొద్ది మాటలను దీవించను గాక.